అన్నటువంటి తృప్తి పొందే వాళ్ళకి, సంతోషం పొందే వాళ్ళకి, అటువంటి వాళ్ళకి మాత్రం తస్య కార్యం న విద్యతే, వాళ్ళకి ఏ కర్మ లేదు. ఎవరైతే ఆత్మ ఆనందాన్ని పొందుతూ ఆత్మతో తృప్తి పడే పొంది జగత్తు నుంచి ఇంకా కావాల్సినదంటూ ఏమీ ఉండదో వాళ్ళకి ఇంకా కర్మ చేయవలసిన అవసరం లేదు. మిగతా వాళ్ళందరూ చేయవలసింది. ఇఫ్ ఐ హ్యావ్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ మై వైఫ్, మా భార్య నుంచి నాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, వారు ఇలా ఉండాలి, మిత్రులు ఇలా ఉండాలి, బంధువులు అలా ఉండాలి అన్నప్పుడు, ఎప్పుడైతే వారి నుంచి నాకు కొన్ని కావాల్సి వస్తుందో వారికి నేను కూడా సేవ చేయవలసి వస్తుంది. నేను ఎక్స్ నుంచి పొందొచ్చు, వైకి చేయవలసి రావచ్చు, బట్ ఎవరికో వాళ్ళకి చేయాలి. ఇట్ ఈజ్ నాట్ ఎస్కేపబుల్. అలా కాకుండా ఆత్మ ఏందే రమించేవాడికి ఆయన పొందవలసింది ఏమీ లేదు. కాబట్టి ఆయనకి అయ్యా నువ్వు కర్మ చేయాలి అని శాస్త్రం చెప్పదు, మిగతా వాళ్ళందరూ చేయాలి. వారు కూడా ఎవరైతే ఆత్మ తృప్తిని పొందుతుంటారో వారు కర్మ చేయటం వల్ల కొత్తగా వచ్చే ప్రయోజనమో వారికి ఉండదు, చేయకపోవడం వల్ల నష్టమో ఉండదు. అందుచేత వారు ఏం చేస్తారు, 10 మందిని దృష్టిలో పెట్టిన కర్మలు చేసేస్తారు. లాభం లేదు, నష్టం లేదు కదా. నైవ తస్య కృతేన అర్థో నా అకృతేనే హవ కశ్చన. ఒక కర్మ చేయటం వల్ల నాకు ఇది కావాలి ప్రపంచంలో అని ఉండదు. ఎందుకని, వారు ఆత్మతృప్తి పొందుతూ ఉంటారు. అలాగే ఈ కర్మ నేను చేయలేకపోయానే అనేది కూడా ఉండదు. వాళ్ళు నచాస్య సర్వభూతేషు కశ్చిత్ అర్థ వ్యపాశ్రయ, వాళ్ళు ఎక్కడికి ఎవరి నుంచి ఏది వాళ్ళకి అవసరంలా, దే ఆర్ సాటిస్ఫైడ్. ఆత్మనే ఆత్మౌపమ్యేవ సర్వత్ర, సర్వము మమ ఆత్మయే కదా అనేటువంటి ఒక ఆత్మానందాన్ని పొందుతూ సర్వమును ఆత్మగా చూచే వాళ్ళకి ఎవరి పట్ల ఎటువంటి కర్మ చేయవలసిన అవసరం లేదు, మిగతా వాళ్ళందరూ చేయాలి. అయితే సర్వమునందు ఆత్మను దర్శించడానికి అటాచ్మెంట్ లేకుండా ఉండాలి. వారు అటాచ్మెంట్ లేకుండా ఉంటేనే సాధ్యం. తస్మాత్ అసక్త సత్, వాళ్ళు కూడా ఆత్మతృప్తి కర్మ చేయటం వల్ల నష్టమూ లేదు, వాళ్ళకి లాభం లేదు. అయినా కూడా అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు కర్మ చేస్తారు. వాళ్ళు ఎలా కర్మ చేస్తారు, ఈ ప్రపంచంలో ఇతరులను దృష్టిలో పెట్టుకుని నేనేం పొందుతున్నానా, నాకు ఇవన్నీ కావాలి కదా అన్న భావంతో కర్మ చేసేవాళ్ళు ఒకరు, ఆత్మానందం ఆస్వాదిస్తూనే కర్మ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు అసక్త సతతం, ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా కర్మలు చేస్తారు. కాబట్టి నువ్వు కూడా ఎటువంటి అటాచ్మెంటు లేకుండా, నాది నా వాళ్ళు నాకు సంబంధించింది, నాకు సంతోషం కదా, నా బంధువులు కదా అన్న భావన కాకుండా, కర్మ చేయటం నా విద్యుక్త ధర్మం కదా అని అసక్త, వితౌట్ అటాచ్మెంట్, సతతం కార్యం కర్మ సమాచార, నువ్వు చేయవలసిన కర్మని ఎల్లప్పుడూ సమాచార బాగా చెయ్యి. వాట్ ఎవర్ డ్యూటీ అలాటెడ్ టు యూ, చక్కగా పెర్ఫెక్ట్గా చెయ్యి, ఎఫిషియెంట్గా చెయ్యి. అసక్తో హి ఆచరన్ కర్మ, ఎవడైతే కర్మను అసక్త, కర్మ చేయలేరు తిరిగి, ఎవరైతే కర్మను ఎటువంటి అటాచ్మెంట్, సక్త అంటే ఏంటి, దానితో తాదాప్యం పొందడం, నాకు సంబంధించింది, నేనేదో పొందాలి అన్న భావన లేకుండా చేస్తే అసక్తతో చేసినట్టు. అసక్తో హి ఆచరన్ కర్మ, ఎప్పుడైతే నువ్వు కర్మని చేసేటప్పుడు నాకు ఇది కావాలి, నేను ఇది పొందాలి అన్న భావంతో చేయకపోతే, మరి ఏ భావంతో చేయాలి, అయ్యా నేను చేయాలి, నేను పొందుతున్న దానికి చేయాలి కదా, లేదా సర్వము నా ఆత్మస్వరూపమైనప్పుడు ఎవరికి చేసినా అది నాకు నేను చేసుకున్నట్లే అన్న భావంతో చేసి, అప్పుడేమవుతుంది, అసక్తతో చేసినట్టు. అలా నాకేమిటి లాభం, నన్ను గుర్తిస్తున్నారా అని అనుకుని చేస్తే అది సక్తతో చేసినట్టు. ఎప్పుడైతే నువ్వు అసక్తతో కర్మ నిర్వర్తిస్తావో పరమాప్నోతి పురుష, పరమపురుషత్వం లభిస్తుంది. కర్మ చేస్తాం, ఎటుచ్చి ఇప్పుడు మనం ఆ కర్మను ఏం చేస్తాము, ఒక సక్తతో కాదు, నా వాళ్ళు సుఖపడాలి, నేనేదో పొందాలి, ఇది కాదు ఆశయం. సర్వము మా ఆత్మస్వరూపమైనప్పుడు వారికి చేయటంలో నాకు ఒక ఆనందం ఉంది, నాకు నేను చేసుకోవటం వంటిదే అన్న భావనతో చేయటం. ఇది ఎవరు, ఎవరైతే ఆత్మయందు రమించేవాళ్ళు చేస్తారో. మరికొందరు ఎలా చేస్తారు, ఇది నేను పొందుతున్న దానికి రుణపడి ఇది చేస్తున్నాను, ఈ రెండు కూడా సక్తత లేకుండా చేయటం. అట్లా సక్తత లేకుండా ఏదో నా వాళ్ళ కోసం చేస్తున్నాను, వీళ్ళ కోసం చేస్తున్నాను, వాళ్ళు మెచ్చుకోవాలని చేస్తున్నాను అన్న భావన కాకుండా అసక్తతో చేస్తే ఆ కర్మ వల్ల అతనికి వచ్చే ప్రయోజనం ఏంటి, ప్రయోజనం ఉంటుంది. సక్తతతో చేసినా ఉంటుంది, అసక్తతో చేసినా ఉంటుంది. కర్మ ఎప్పుడు వేస్ట్ కాదు, కర్మ ఎప్పుడూ ఒక ప్రయోజనం ఇస్తుంది. అది మంచి కర్మ అయితే మంచి ప్రయోజనం, చెడు కర్మ అయితే చెడు ప్రయోజనం. ఇన్నవిటబుల్, నోబడి కెన్ ఎస్కేప్. కృతజన్మంబున చేసిన కీడును మేలును తప్పదు, శతవర్షములైన గాని చేసినది చెడదు, కమలా సంభవుకైనను కర్మము నోపక తప్పదు. చేసిన పనికి, మంచి పనికి అవార్డు, చెడు పనికి పనిష్మెంట్. నో బడి కెన్ ఎస్కేప్. బ్రహ్మదేవుడు కూడా ఎస్కేప్, విష్ణువు కూడా ఎస్కేప్ కాలేకే కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు చేసినప్పుడు వాటికి శిక్షగా అవతారాలు ఎత్తవలసి వచ్చిందని చెప్పి మనం పురాణాల్లో చదువుకుంటున్నాం. సో ఎవరికి కూడా కర్మ యొక్క ప్రయోజనం తప్పదు. కాకపోతే సర్వమ ఆత్మగా చూసేవాడికి అసలు కర్మలకి సంబంధమే లేదు, అయినా కర్మలు చేస్తాడు. విష్ణుమూర్తికి అవతారాలు ఎత్తడం వల్ల స్వామికి ఇంకా కొత్తగా వచ్చే లాభం ఏంటి చెప్పండి? వారికి ఏమిటి లాభం? వారు ఎందుకు చేస్తారు? లోక కళ్యాణం కోసం చేస్తారు, సక్తత లేకుండా చేస్తారు. లోక కళ్యాణం భక్తుల కోసం చేస్తారు. ఎవరు ఆయన్ని ప్రేమిస్తున్నారో, భక్తితో ఆర్తితో ఆయన్ని శరణ వేడుతున్నారో వారి కోసం, వారి కష్టాలు తొలగించడం కోసం, వాళ్ళకి ఉపాసనా రూపాలు ప్రసాదించడం కోసం స్వామి అవతారాలు ఎత్తుతారు. వాళ్ళకి ఏంటి లాభం? ఏమక్కర్లా వారికి? అసక్త, ఎటువంటి సక్తత లేకుండా చేస్తారు. నాకేం వచ్చింది అన్న ఉద్దేశంతో కాదు. అప్పుడు ఎవరైతే నాకేం వచ్చింది అన్న భావన కాకుండా, ఇందాక మనం చెప్పుకున్న రెండు భావనల్లో కర్మ చేస్తే వాళ్ళకి లాభం ఏమొస్తుందట? ఈ జీవుడుట శివుడవుతాడట. పరమాత్మోతి పురుష, పురుషుడు పరమ పురుషుడు అవుతాడు. ఏమీ లేదు, కర్మ అటాచ్మెంట్ లేకుండా చేస్తే చాలు. కర్మ ఎడిగిరిగి చేస్తున్నాం, అటాచ్మెంట్ లేకుండా చేస్తే, ఉపాసనా భావంతో చేస్తే అతనికి జీవుడు కాస్త శివుడవుతాడు, పరమాత్మ అవుతాడు. అంటే అంతకుముందు ఆత్మస్వరూపుడై ఉండి ఇప్పుడు పరమాత్మస్వరూపుడు. అందరిలో నేనైనా నేను, ఒక దేహంలో నేనైనా నేనులోంచి పరమపురుషుడికి ఇన్నో జీవుడికి తేడా ఏంటండి? జీవుడు ఏమనుకుంటాడు, నేను ఈ దేహము, హనుమరామకృష్ణ అనే దేహంలో ఉన్నాను, ఈ దేహాన్ని నేను సంబంధించిన వాడిని, ఈ దేహం నాకు సంబంధించింది అని భావిస్తున్నా. సర్వ జీవరాశుల్లో ఏ నేను వేంచేసి ఉన్నదో ఆ నేను, ఆ నేనే నేను అని అనుకుంటే అతను ఏమవుతాడు? పరమపురుషుడు అవుతాడు. హీ బికమ్స్ ఆల్ పెర్వేడింగ్ సెల్ఫ్, సర్వే సర్వత్రా వేంచేసి ఉన్న అది మన ఆశయం. అప్పటికి కానీ మన దుఃఖం కలగదు. అంతేగాని ఈ ప్రపంచంలో ఇంద్ర పదవి పొందిన ఏది పొందినా మనం ఏదో అనుకుంటాం, బాగా డబ్బు ఉంటే ఈ వర్రీస్ ఉండేవి కావు, లేదా మా ఆయన నా మాట వింటే హాయిగా ఉంటుంది, మా భార్య వింటే ఉంటుంది, మా పిల్లలు కనుక నా మాట వింటే నాకు ఇంత దుఃఖం ఉండేది కాదు, ఇట్లా ఏదేదో అనుకుంటూ ఉంటాం. అన్ని ఉడిదే, ఇవన్నీ మనని మనం మోసం చేసుకోవడమే. అసలు దుఃఖం ఈ ప్రపంచంలో లేదు, మనసులోనే ఏడ్చింది. ఎందుకని? మన స్వభావం పరమపురుషత్వం, నాలోని నేనైనా నేనుగా దర్శిస్తారు ఈ ప్రపంచాన్ని. ఈ ప్రపంచమంతా, ఈ దృశ్యమంతా నాలోని నేనైనా నేను అని మహనీయులు భావన చేస్తారు. అటువంటి భావన పొందిన వాళ్ళని మనం ఏమంటాం? పరమపురుషుడు అంటాం. ఎవరు కర్మని సక్తత లేకుండా చేస్తూ వచ్చారో వాళ్ళకి ఏం ఎలిజిబిలిటీ వస్తుంది? పరమపురుషత్వం వస్తుంది, పురుషోత్తమం వస్తుంది, పురుషోత్తమ ప్రాప్తి వస్తుంది. వాళ్ళ సంగతులు ఎలా ఉంటాయి? పురుషోత్తమ ప్రాప్తి యోగం అని ముందు ముందు చెప్పబోతున్నారు. ఇంకా ఇంకో విషయం చెప్తాను చూడు. కర్మలు ఏమైనా చిన్న విషయం అనుకుంటున్నావా? తెలిసి కర్మలు చేయాలి. తెలియకుండా కర్మలు చేస్తే కర్మబంధమే, తెలిసి కర్మలు చేస్తే కర్మ ఒకటే. భార్య, పిల్లలు, ఏదో ఇంత సంపాదించడం, ఏదో ఇంత అలా ఈ సంఘంలో ఉండటం కర్మ మామూలే. కానీ తెలిసి కర్మయోగివై కర్మ చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఆ కర్మయే నిన్ను ఉద్ధరిస్తుంది. ఇంకా నీకు వేరే దేవాలయానికి వెళ్ళక్కర్లా, పురాణాలు వినక్కర్లా, చేసే కర్మ యోగివై కర్మ చేస్తే ఆ కర్మే నిన్ను ఉద్ధరిస్తుంది. ఫినిష్. కర్మణే కర్మణే వహి సంసిద్ధిం ఆస్తిత జనకాదయ. జనకుడు ఆదయ, ఆదయ అంటే ఎట్సెట్రా. జనకుడు మొదలైన వారు కర్మల చేత, వాళ్ళు చేస్తున్న పనుల చేత సంసిద్ధి పొంది ఆత్మతత్వాన్ని అనుభవిస్తున్నారు. సో కర్మలు, మన కర్మలు ఎటువంటివంటే, మనము మన కోసం చేస్తే అది బంధం అవుతుంది, యజ్ఞము కోసం చేస్తే అది మోక్షం ఇస్తుంది. చూసారా ఎంత గొప్ప అవకాశం! కర్మలు ఎడిదిరిగి చేస్తాం. ఒకవేళ మనం చెయ్యము అని కూర్చున్నాం అనుకో, అర్జునుడు నేను చెయ్యను అని కూర్చున్నాడు, ప్రకృతి నిన్ను నియమిస్తుందయ్యా అని చెప్పని చెప్పాడు. ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రస్యూటుడు. సో ప్రకృతి యొక్క ప్రకృతి ఊరికే ఎందుకు చేయించుకుంటుంది? దేహం ఇచ్చి ఏమండి ఆఫీసులో నాకు 40,000 జీతం అండి అంటే ఊరికే ఇస్తారా జీతం? పని చేయించుకోకుండా ఇస్తారా? పని చేయించుకోకుండా ఎవడిస్తాడు? అలాగే సృష్టిలో దేహం ఊరికే ఎవడిస్తాడు? నువ్వు కర్మ చేస్తేనే ప్రకృతికి ఒక లాభం ఉండాలి కదా, ఆ లాభం కోసం ఎడిదిరిగి నీ చేత ఎలా పని చేయించుకోవాలో ప్రకృతికి తెలుసు. ఒకవేళ నీకు ఇచ్చిన డ్యూటీ అయిన ఆఫీసులో సరిగ్గా పనిచేయవనుకో, అప్పుడు వంటింట్లో అంటు తోమాల్సి వస్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత. నీ చేత పని ఎలా చేయించుకోవాలో ప్రకృతికి తెలియదా? మనమే ఇంత తెలుగులో అయితే మన పుట్టించిన వాడు ఎంత తెలుగులో వాడు? ఆయన వదులుతాడా అండి మన కర్మలతో? వదులు మన నువ్వు పొందేవి పొందరా అబ్బాయి, నువ్వేం చేయక్కర్లేదు, నువ్వు వదిలేస్తాడా? ఎందుకు వదులుతాడు? ఆయన ఎలా మన చేత పని చేయించుకోవాలో ఆయనకి తెలుసు. ఎటు వచ్చి మనమే ఇష్టపడి యోగ భావంతో కర్మ చేస్తే అయిపోయా, అప్పుడేమవుతుంది? ఆ కర్మయే మన్ని ఉద్ధరిస్తుంది. కర్మయే వహి సంసిద్ధిం ఆస్తిత జనకాదయ. జనకుడు మొదలైన వారు ఆ కర్మల చేతనే సంసిద్ధి పొందినవారై ఉన్నారయ్యా. ఒక జనకుడే కాదు, అనేకుడు ఇప్పుడు కూడా భూమిలో ఉన్నారు. తమ స్వధర్మాన్ని నిర్వర్తిస్తూ అవి పరమాత్మకు సమర్పిస్తూ తద్వారా సంసిద్ధి పొందుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. మహనీయుల జ్ఞాన దృష్టితో కర్మ చేస్తే అయిపోయా, అదే మన్ని ఉద్ధరిస్తుంది. లోక సంగ్రహమేవాపి సంపత్సన్ కర్తుమర్హసి. ఒకవేళ సరే ఈ థీరీ అంతా నువ్వు నీకు అర్థమైందో అవలేదో, నువ్వు యాక్సెప్ట్ చేస్తావో లేదో, ఇంకొక చిన్న పాయింట్ కూడా చెప్తా. లోకంలో ఉన్నావు నువ్వు, లోకం యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్నానా నువ్వు కర్మ చేయాలి? అందుకని నీ కర్మ చేయను అంటే లోకానికి ఇబ్బంది కదా. అందుకని లోకక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్నా 10 మంది నువ్వు కర్మ చేయాలి. 10 మందికి నువ్వు ఉపయోగపడినప్పుడే నువ్వు మీనింగు, లేకపోతే యువర్ మీనింగ్లెస్. మీకు వంట చేతావు అమ్మగారికి, చక్కగా వంట చేయగలరు, నేను చెయ్యను అని ఉమ్మలు కూర్చున్నారు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఆహారం ఎలా తయారవుతుంది, పచ్చినేమవుతుంది, ఆ ఇంటి యజమాని ఎంత సఫర్ అవుతాడు, పిల్లలు ఎంత సఫర్ అవుతారు. సో 10 మంది వాళ్ళందరికీ ఎంత ఇన్కన్వీనియన్సు. అట్లీస్ట్ ఇతరుల దృష్టిలో పెట్టుకున్నా నువ్వు తప్పనిసరిగా లోక సంగ్రహమేవాపి లోకక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్నా సంపశ్యన్ అది దృష్టిలో పెట్టుకుని కర్తుం అర్హసి, నువ్వు కర్మ చేయాల్సిందే. యత్ యత్ ఆచరతి శ్రేష్ఠ, ఇంకో రహస్యం చెప్తున్నా వినండి. ఒక శ్రేష్ఠుడు, శ్రేష్ఠ ననచుడమా, శ్రేష్ఠుడు అంటే ఒక ఇంటి యజమాని ఉన్నాడండి, ఆ ఇంటి యజమాని ఆ ఇంటికి శ్రేష్ఠుడు. ఆ ఇంటి యజమాని వాళ్ళ నాన్నని తిడుతున్నాడు అనుకో రోజు, ఏమవుతుందండి? ఈరోజు వాళ్ళ నాన్నని బాగా తిడుతున్నాడు అనుకోండి ఒక ఆయన, ఏమవుతుంది? యత్ యత్ ఆచరతి శ్రేష్ఠ, ఆ ఇంటిలో ముఖ్యమైన మనిషి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ శ్రేష్ఠుడు, అమ్మగారు కూడా ఇంటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆఫీసర్ నాకు ఒక ఆజ్ఞ ఇస్తారు, ఏమనంటే అయ్యా ఈ పని మీరు ఇమీడియట్లీ అటెండ్ కావాలి, దిస్ ఈజ్ మై ఎక్స్పెక్టేషన్ అని నాకు ఆర్డర్ ఇస్తారు. అలా ఇవ్వచ్చు ఆర్డరు? నా పై ఆఫీసర్కి అధికారం ఉందిగా నాకు. నేను అంటాను మీరు ఎలాగే చెప్తారు, నేను చేయను, ఎవరికి చెప్పుకుంటాడు చెప్పుకున్నాను, అయిపోయింది, నేను చేయను, ఏం చేసుకున్నావు చేసుకున్నాడు. ఎందుకని అడినా? అదేనండి, ఎంత మాట అన్నాడు చూడండి, ఈయన ఎక్కడ నేర్చుకున్నాడు? నేను ఈ విధంగా సమాధానం చెప్తే అటువంటి సమాధానమే ఇక్కడి నుంచి వచ్చింది. ఒక తండ్రి తన తండ్రి గారిని రోజు తిడుతున్నాడు అనుకోండి, నువ్వు పోయే కాలం రాను, నువ్వు పోతే బాగుండేది, నువ్వేం చేసావని మాకు ఓ పావు కట్టి తిడుతున్నాడు అనుకోండి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఏం నేర్చుకుంటున్నాడు? ఒక మంచి రోజు చూసి మా నాన్నని ఎలా తిట్టాలి అని కొన్ని తిట్లు రాసుకుంటున్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు కొడుకు? తండ్రికి ఆ విషయం తెలీదు. నేను నా తండ్రిని తిడుతూ ఉంటే నా కొడుకు నన్ను ఎలా బాధించాలా అనే ఆలోచనలో ఉన్నాడు అనే విషయం ఈయన అనుకోట్లా. మా నాన్న తిడుతున్నాను ఆయన మాట్లాడాడు, మా అబ్బాయి మీద అరుస్తున్నాను ఈడీ మాట్లాడుతున్నాడు. ఆచరతి శ్రేష్ఠ, శ్రేష్ఠుడు ఏం ఎలా ఎలా ప్రవర్తిస్తాడో తత్ తదేవా తదితరో జనాః. ఒక శ్రేష్ఠుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో తదితర జనులందరూ ఆ విధంగానే చేస్తారు. యథా రాజా తథా ప్రజ. శ్రేష్ఠుడు ఏ పని చేస్తున్నాడో అదే తదితర జనులు చేస్తారు. కాబట్టి ఎప్పుడైనా నువ్వు శ్రేష్ఠుడివై ఉన్నప్పుడు, ఇప్పుడు వారు పెద్దవారు, నేను పెద్దవాళ్ళు, మేమిద్దరం వయసులో పెద్దవాళ్ళం, మేమిప్పుడు ఒక మా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసామనుకోండి, ఏదో భారత్ ఒక డ్రింక్ తెచ్చుకోవడమో లేకపోతే వాళ్ళని వీళ్ళని బాధించడమో వాళ్ళ మీద వీళ్ళ మీద అరవటమో చేసామనుకోండి, మన పిల్లలు ఏం చేస్తారు? మన చూసి ఆహా ఈయన శ్రేష్ఠుడు కదా, ఈయనలాగా మనం చేద్దాం అని అనుకుంటారు. శ్రేష్ఠుడు ఏ విధంగా చేస్తారో మిగతా వాళ్ళు ఆ విధంగా చేస్తారు. అంతేకాని నేను విడిగా ఉంటాను, మీరు మాత్రం బాగా చేయండి అంటే చేస్తారా? నే కర్మ చేయను, మీరు మాత్రం చెయ్యండి అంటే చేస్తారా? శ్రేష్ఠుడు ఎలా ఉంటాడో మిగతా వాళ్ళు అలాగే ఉంటాడు. సయత్ ప్రమాణం కురితే లోకస్తి అనువర్తతే. అతన్ని ప్రమాణంగా తీసుకుని మిగతా వాళ్ళు చేస్తుంటారు. అందుకని ఎవరైనా నేను శ్రేష్ఠుడు, పది మంది మా ఇంటికి వస్తూ ఉంటారు, ఏమండి ఇగో ఈ ఆధ్యాత్మికమైన ప్రశ్న అండి, ఈ విషయం చెప్పండి, ఏదో ఉపన్యాసాలు ఇది చెప్పేసరికి పుస్తకాలు రెండు రాసేసరికి వీడికి ఏమైనా తెలిసేమో అనుకుని నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు. అంటే వాళ్ళ దృష్టిలో ఏమిటి, నేను ఒక శ్రేష్ఠుడిని. ఇప్పుడు నేను శ్రేష్ఠుడై ఉన్నప్పుడు నేను అత్యంత జాగరూకుడనై ఉండాలి, లేకపోతే వాళ్ళకి బ్యాడ్ ఎగ్జాంపుల్ ఇచ్చిన వాడిని అవుతాను. మా ఆవిడని బూతులు తిట్టాను అనుకోండి వాళ్ళ ముందర, ఏమవుతుంది? ఓహో మనం జ్ఞానులు అనిపించుకోవాలంటే బాగా భార్యను తిట్టాలి కాబోలు అని నేర్చుకుంటారు. మనము శ్రేష్ఠుడు అయి ఉన్నప్పుడయ్యా కృష్ణుడు చెప్తున్నాడు, ఎప్పుడైనా మనం శ్రేష్ఠ స్థానంలో ఉన్నప్పుడు, మన పది మంది చూస్తున్నప్పుడు, మనం బాధ్యతమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా కర్మ చేయాలి. అందులో మనకేం వచ్చింది ఏమి రాలేదు పక్కన మరి. ఎందుకని శ్రేష్ఠుడు ఏ విధంగా ఉంటాడో మిగతా వాళ్ళు ఆ విధంగా ఉంటారు. సయత్ ప్రమాణం కురితే. అందుకని నువ్వు శ్రేష్ఠుడి స్థానంలో ఉన్నావు, నువ్వెవరివి? ఒక రాజువు, యు ఆర్ ఎ కింగ్, పంచపాండవుల్లో ఒకడివి. సో నువ్వు ఎలా ప్రవర్తిస్తావో మిగతా సైనికులు కూడా, ఆయన చేయట్లేదు కదా మాకు కూడా ఎందుకు చేయాలి, మేము కూడా ఎక్కడికో అడవుల్లోకి వెళ్ళి మేము ఉపనిషత్తులు చదువుతాం అని వెళ్ళిపోతే, నేను ఒక్కనే వెళ్ళిపోతున్నాను నువ్వు అనుకుంటున్నావు, నిన్ను చూసి మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, అప్పుడు ఏమైపోతుంది కార్యక్రమం? ఏ కార్యక్రమం అయినా చూడు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. అసలు ఈ ప్రపంచంలో ఏదైనా కావాలి అనుకున్నవాడికే కర్తవ్యం, అసలు అక్కర్లేదు అనుకున్నవాడికి ఏ కర్తవ్యం లేదు. నేను ఈ సృష్టిలో విష్ణుమూర్తిని అవతరించా, నాకు ఈ ప్రపంచంలో ఏమన్నా కావాలా, నన్ను ఎవరన్నా పొగడాలా, స్తోత్రం చేయాలా? స్తోత్రం చేసిన వాళ్ళని వాళ్ళపై ప్రేమ ప్రసరింపజేస్తున్నా, అంతేకాని వాళ్ళు నన్ను స్తోత్రం చెయ్యాలి అని నాకు ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. అసలు ఈ ప్రపంచంలో త్రిషు లోకేషు కించనా, ఈ మూడు లోకాల్లో కూడా ఇంత కూడా నాకు కర్తవ్యమే లేదయ్యా. ఎందుకని నా నవాప్తం అవాప్తవ్యం, నేను పొందంది లేదు, పొందవలసినది లేదు. పొందవలసింది ఉన్నవాడికి కర్మ, పొందవలసింది లేనివాడికి కర్మ ఏంటి? కాబట్టి నాకు ఇంత కర్మ కూడా లేదు. ఎందుకని ఈ మూడు లోకాల్లో నాకు పొందవలసినదంటూ ఏమీ లేదు, అనగా నేను ఎటువంటి కర్మ చెయ్యవలసిన అవసరమే లేదు. కృష్ణయ్య చెప్తున్నాడు నాకు ఎటువంటి డ్యూటీ లేదా? అయితే వర్త ఏవచ కర్మని, కానీ అవతారమూర్తిని కదా, ఈ మూడు లోకాల్లో నేను పొందవలసినది ఏమీ లేదు కదా, నేను కర్మ ఎందుకు చేయాలి అనుకోను. ఒక కృష్ణ ఉపాధిగా నా ధర్మం ఏమై ఉన్నదో ఆ కర్మ నిర్వర్తిస్తాను. వర్త ఏవచ కంపల్సరీగా నేను కర్మ చేస్తాను, లేకపోతే ఆయనకి పార్థుడికి రథం తోలవలసిన అవసరం ఏంటండి? హాయిగా యమునా తీరంలో వేణు ఊదుకుంటూ వేణు వేచను వనమెల్లవేచేనురా అని రాధగారు పిలుస్తుంది. నీరాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధవేచేనురా అని హాయిగా రాధ వెంట వెళ్ళొచ్చు కదా. వీళ్ళు చివరి లెక్క వేయచ్చు కదా, 20 రోజుల తర్వాత 25 రోజుల తర్వాత ఎంతమంది మిగిలారో, ఉన్నారో ఊడారా, కానీ కర్తవ్యం తీసుకున్నారు. ధర్మరక్షణకి పాండవులు ధర్మ రక్షిస్తుంటే ధర్మరక్షణకై ఆయన ఏం చేశారు? రథాన్ని తోలడం ప్రారంభించారు. ఇదివరకు మనం ఒకసారి చెప్పుకున్నాం, రాజసూయ యాగ సందర్భంలో వారు ఒక కర్తవ్యం తీసుకున్నారు. కృష్ణుడు తమంతా తామే ధర్మరాజు అడగకుండానే, ధర్మరాజు కదా యజమాని, అయ్యా మీరు మీరు నా కూడా పని చెప్పండి అన్నారు కృష్ణ పరమాత్మ. నీకు పని చెప్పడం ఏంటయ్యా, నువ్వు అవతారమూర్తి, నీకేం పని చెప్పం, అలా కాదు నాకు పని చెప్పాలి, నీ ఇష్టం వచ్చిన పని చేయన్నారు. ఇప్పుడు నీవు అవతారమూర్తివి, మా ఉపాసన పరమాత్మవు, నీకు నేను పని చెప్పమయ్యా అని కృష్ణుడి కంటే ధర్మరాజు గారు కాదు నాకు ఏదో పని చెప్పమంటారు. మరి ఆయన్ని కాదనటానికి ఎలా, నీ ఇష్టం వచ్చిన పని చేయమన్నారు. ఇష్టం వచ్చిందంటే ఆయన ఒక పని సెలెక్ట్ చేసుకున్నారు. ఏంటి, పెద్దలు వస్తూ ఉంటే రాజశ్రీ యాగానికి భారతంలో వచ్చింది, వారిని ఆహ్వానించి వారి పాదాలు నీళ్లతో పరిశుభ్రం చేసి అది శిరస్సుపై తాల్చడం అనే పని పెట్టుకున్నారు. ద్రోణుడు వచ్చారు, భీష్ముడు వచ్చారు, మహనీయులు పెద్దలు అనేకులు వచ్చారు, వాళ్ళ కృపాచార్యులు వారు వచ్చారు, ఇలా మహనీయులు రాజులు ఎంతమందో వచ్చారు. వాళ్ళందరినీ ఏం చేశారు, ధర్మరాజు కన్నా ఒక్కరోజు పెద్దయినా సరే వారిని స్వీకరించి మునులు ఋషులు ఈయన్ని స్తోత్రం చేసేవాళ్ళు, ఈయన్ని ఉపాసించేవాళ్ళు. ఉపాసన స్తోత్రం పక్కన పెట్టవయ్యా, నువ్వు ఈ ఈ రాజసూయ యాగం తరఫున నేను ఒక కార్యకర్తని, ఐఎమ్ ఏ వర్కర్. మీరు పెద్దలు మా ధర్మరాజు కన్నా, కర్త కన్నా, మీరు పూజార్హులు కాబట్టి పెట్టండి. ఏంటి, మీ పల్లెల్లో పాదాలు పెట్టండి అని అది శుభ్రంగా కడిగి శిరస్సుపై దాల్చి అయ్యా దయచేయండి అని ఒక్కొక్కరికి ఏ ప్రత్యేకత ఉందో ఆ ప్రత్యేకతో నాలుగు స్తోత్రాలు చేసి లోపలికి రమ్మన్నారు. ఈ ధర్మం ఎందుకు నిర్వర్తించాను, ఎందుకు తీసుకున్నాను, నేను గనక శ్రేష్ఠుణ్ణి కాబట్టి నేను కర్మ చెయ్యను అంటే ఏత్యతి ఆచరేతి శ్రేష్ఠ తదేవ తదితరో జనాహ. అప్పుడు ఇప్పుడు ఎవరైతే నా భక్తులు ఉన్నారో, నన్ను ఉపాసించే వాళ్ళు ఉన్నారో, కృష్ణునంతటి వాడే కర్మ చేస్తే మనం చెయ్యాలి కదా అని భావం చేస్తాడు. లేకపోతే ఏం చేస్తాడు, కృష్ణుడు చేయలేదు మనం మాత్రం ఎందుకు చేయాలి అని మానేస్తాడు. కర్మ మానేస్తే ఏమవుతుంది, ప్రపంచమే అప్సైడ్ డౌన్ అవుతుంది. అందరూ కర్మ మానేశారనుకోండి, ఎవరో ఒకటి జరిగితే పర్లేదు సన్యాసం పుచ్చుకుని, అందరూ ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళందరూ సన్యాసించారనుకోండి పోయినాం, ఉద్యోగాలు చేసేవాళ్ళందరూ సన్యాసించారనుకోండి సంస్థలు. ఇప్పుడు ఇక్కడ అర్చకాచార్యులు వారు మేము సన్యాసిస్తామంటే దేవాలయం, వారు తెల్లవారుజామున 3 లేచి అలంకారాలు చేసి అభిషేకం చేసి ఏకాదశి రుద్రాభిషేకం చేసి ఆ విభూతి వేసి అక్కడ అమ్మవారికి అలంకారం చేస్తే మనం వచ్చి నమస్కరించి అమ్మా తల్లి ఎంత ఆనంద స్వరూపంగా ఉన్నావు కదా అని అనుకుంటున్నాం మనం. అంతకుముందు ఈ కార్యక్రమం జరిపి ఉండకపోతే అసలు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది, అమ్మవారిని చూసిన ఆ భావన ఏదేదో చెత్తంతా అక్కడ ఉండుంటుంది, రాత్రి చెత్తంతా ఉండుంటుంది, మనకు ఆనందం వస్తుందా అమ్మవారిని చూసిన ఆనందం రాదు. సో కర్మ చేయకపోతే అంత పెద్ద ప్రమాదం. శ్రేష్ఠుడైన వాడు కంపల్సరీగా చేయాలి, శ్రేష్ఠుడు కాకపోతే అది వేరే విషయం. బట్ శ్రేష్ఠుడు ఇంపార్టెంట్ పర్సన్ అయినప్పుడు నువ్వు కంపల్సరీగా చేయాలి. ఇంటి యజమాని ఇంటికి ఇంపార్టెంట్, అతను ఏం చేయాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, గురువుల్ని గౌరవించాలి. దానివల్ల ఏమిటి ప్రయోజనం, పిల్లలు ఓహో తల్లిదండ్రులు మనం కూడా గౌరవించాలి కదా అని గౌరవిస్తారు. తద్వారా తల్లిదండ్రులకి పిల్లలకి ఒక అనుబంధం తరతరాలుగా వెళ్తుంది. లేదు నేను వీళ్ళని బాధించాను అనుకో, ఆయన మన్ని బాధిస్తారు, ఆయన పిల్లలు ఆయన్ని బాధిస్తారు, సృష్టి అంతా కంపు కంపవాలా. నాకన్నా తెలివిలాడై తప్పితే అయితే తప్పితే, లేకపోతే అతను నాకన్నా ఉత్తముడు పవిత్రుడు అయి ఉంటే తప్పితే, లేకపోతే నన్నే ఎగ్జాంపుల్గా తీసుకుంటాడు. అందుకని నన్ను ఎగ్జాంపుల్గా తీసుకుంటారు కాబట్టి వర్త ఏవచ్చి కర్మని, నేను కర్మను వదిలిపెట్టలా, నేనే కర్మని చేస్తున్నాను. ఎదిహి అహం నవర్తేయం, ఇంకా కంటిన్యూ చేస్తున్నారు, నేనే గనక ఒకవేళ కర్మ నిర్వర్తించకపోతే జాతు కర్మణ్య తంద్రిత నేను కర్మ చెయ్యను అని నేను ఒక నిర్ణయానికి వస్తే అప్పుడేమవుతుంది, కర్మణ్య జాతు తంద్రిత తదితరులు కూడా నాలాగానే కృష్ణయ్య కర్మ చేయలేదు మేము చేయమంటారు. మరి గోపికలు చేయలేదు కదా కర్మలు, గోపికలు చేయకపోలా, వాళ్ళు కర్మలో శివయ్య కృష్ణయ్యని చూశారు. తెల్లవారుజామునే అన్ని పనులు చేసేసి గబగబ పరిగెత్తికెళ్ళి కృష్ణయ్య ఎప్పుడు వస్తాడా అని చెప్పి 5 వెయిట్ చేస్తున్నారు. సో ఇంట్లో పనులు గబగబ క్విక్గా చేస్తున్నారు, ఎందుకు, ఆ కృష్ణ దర్శనం కోసం. అందుకని వాళ్ళు కర్మలో వదల్లా, భర్తలోను అత్తగారిలోను అందరిలోనూ కృష్ణతత్వం తప్పితే ఇంక వేరే కనపడని స్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. ప్రకృతి అంతా కృష్ణమయంగా దర్శించారు. వాళ్ళు కర్మ వదల్లా, కృష్ణయ్య కర్మ వదల్లా. కర్మ వదిలితే నష్టమేంటి, ఎవరు నా పట్ల డ్యూటీ ఉందో వాళ్ళు మానేస్తారు, అప్పుడు నీ కర్మ మానేస్తాను. అప్పుడు మా ఆవిడే ఉంటుంది, వీడికి మనం వంట ఎందుకు చేయాలరా, చెయ్యం బయట కూర్చోండి అంటారు. అప్పుడు నా పట్లే నేను కర్మలు మానేస్తే నా పట్ల ఎవరు కర్మలు నిర్వర్తించారో వాళ్ళు మానేస్తారు. నాకు పోయేది లేదు, నేను ఆత్మతత్వాన్ని ఆస్వాదిస్తాను అనుకుంటే పర్వాలేదు. ఎంతమంది అటువంటి ఆస్వాదన స్థానానికి వెళ్తారు, ఎవరు ఏమన్నా సర్వము నా మమాత్మస్వరూపమే అన్న ఆస్వాదన ఉన్నవాడికి మాత్రమే అది హక్కు. అటువంటి వాడు కూడా కృష్ణ చైతన్య కృష్ణానందం అవతారమూర్తి కూడా అప్పుడు కూడా కర్మలు మాల. ఎందుకని, నేను ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నప్పుడు అందరూ నన్ను ఎగ్జాంపుల్గా తీసుకుంటారు, అప్పుడు ఒకవేళ నేను కర్మ చేయకపోతే వాళ్ళు చేయరు. సంకరశ్చిత్య కర్తాశ్యాం, ఈ కర్మలన్నీ కంపవడానికి నేను కారణమవుతాను. ఉపమన్యా హిమా ప్రజా, ఈ ప్రజల్లో ఒకరికొకరు. ఇప్పుడు వసుదేవుణ్ణి తండ్రిని ఆయన పూజించారు, ఎవరు? కృష్ణయ్య. కానీ వసుదేవుడో కృష్ణతత్వాన్ని ఎప్పుడూ ఆస్వాదించారు. నారదుడితో కృష్ణతత్వం గురించి ఎన్నోసార్లు మాట్లాడారు. ఎవరు కొడుకో, ఎవరు తన కుమారుడో, అతను కృష్ణ చైతన్య ఆనంద తత్వాన్ని భాగవతంలో అనేక సార్లు వర్ణించారు. ఎవరు? వసుదేవుడు. కానీ కృష్ణుడు మాత్రం అదంతా నాకు అనవసరం అన్నట్టు తండ్రిని పూజించారు, తండ్రి సేవ చేశారు. అలాగే ఆనందమూర్తి సర్వము ఎరిగినవాడు అటువంటి కృష్ణుడు, ఎవరో పెద్దలు ఏం చెప్పారు, అయ్యా ఈయన్ని కంస సంహారం తర్వాత ఈయనకి ఈయన శిష్యుడిగా గురు సేవ చేయాలి, గురు ఆశ్రమంలో విద్యార్థి అవ్వాలి అంటే అప్పుడు సాందీపులు వారి దగ్గర చేరారుగా. సాందీపులు అన్నారు, స్వామి ఈయనకి నేను విద్య నేర్పడం ఏంటి అయ్యా, ఈ చరాచర సృష్టి అంతా గర్భంలో దాచుకున్నవాడికి సర్వము ఎరిగిన వాడికి నేను తెలియజేయటం ఏంటి, ఆయన ఏదో మర్యాద కోసం వచ్చాడు, నేను ఏదో మర్యాద కోసం ఉన్నాను, సరే రావాజరా ఏం కావాలో చెప్తాను అన్నాడు. ఎంత చైతన్యం ఉంది చూడండి. ఆ కుచేలుడు ఓ ప్రశ్న వేస్తాడు, పిల్లలిద్దరూ అడవికి వెళ్తారు, ఎవరికి కట్టెలు నున్ను దర్భలు తేవటం, దర్భలు తేవటానికి కృష్ణయ్య కుచేలుడు వెళ్తారు అన్నమాట. వెళ్ళినప్పుడు ఒక ప్రశ్న వేస్తాడు, కృష్ణయ్య నేను అందరూ పరమాత్మ అంటున్నారు కదా, అవునా అన్నాడు. అవునయ్యా అన్నాడు. మరి జీవాత్మవా, నువ్వు జీవాత్మవా? అవునయ్యా జీవాత్మ నేను. నువ్వు ఇంతకీ జీవాత్మవా పరమాత్మవా? జీవాత్మను నేనే, పరమాత్మను నేనే. ఇంతకీ మరి వాళ్ళు నేను పరమాత్మ అంటున్నారు కదా, వాళ్ళు నన్ను పరమాత్మ అనుకుంటే నేను పరమాత్మని, వాళ్ళు నన్ను జీవాత్మ అనుకుంటే నేను జీవాత్మని, ఇంతకీ నువ్వెవరు? ఈ రెండు నేను కాదయ్యా. మరి ఏది నువ్వు? ఈ రెండు ఏదో ఏకమయ ఏదే ఉందో అది నేనయ్యా. నువ్వు అర్థం కావట్లేదా? ఇప్పుడు అర్థం కావట్లేదు, తర్వాత ఆలోచించాను. సంభాషణ గుర్తు చేసుకున్నాం. జగద్గురువు ఆత్మత, నేనే జీవాత్మను నేనే పరమాత్మను ఆస్వాదించేటువంటి చైతన్య ఆనందమూర్తి, ఆ అభేదాన్ని ఆస్వాదిస్తున్న స్వామికి శిష్యత్వం చేయవలసిన అవసరం ఉందా? కానీ కృష్ణుడు ఏ విధంగా ఒక గురువుని సేవించారో మేము కూడా సేవించాలి అని జనులు అనుకోవాలి. అందుకని నేను వెళ్ళా. శ్రేష్ఠుడుగా ఉన్నప్పుడు ఏది లోకానికి శుభప్రదమో అలా చేయాలి. ఐ మస్ట్ వాక్ అండ్ షో. అందుకని ఊరికే కబుర్లు చెప్తే వాడు వింటాడు. నేను ధర్మాన్ని రక్షిస్తే ధర్మమునకు రక్షించిన వాడు రక్షించబడును అని ఎగ్జాంపుల్ ప్రపంచానికి ఇవ్వడానికి ధర్మరాజు తరఫున నేను ఈ రథాన్ని తోలటానికి వచ్చా. అది అందుచేత కర్మ ఒకవేళ ఆత్మానందం పొంది ఆత్మతృప్తుడు అయినప్పటికీ కూడా కర్మ వదలడు. ఎందుకు? ఇంకా కారణాల వల్ల. శ్రేష్ఠుడిగా ఉన్నప్పుడు మనం కర్మ నిర్వర్తించాలి. మనం కర్మ చేయకపోతే తదితరులు ఓహో కర్మ చేయక్కర్లేదు అనుకుని మానేస్తారు. అందుకని లోక సంకరం అవుతుంది. ఇప్పుడు ఒక పెద్ద అండి, మీకు శాస్త్రాలు అన్నీ తెలుసండి, ఆత్మజ్ఞాన ఆనందం పొందుతుంటారు, కానీ అందరిలాగా కర్మలు చేస్తారు. ఎందుకని? పిల్లలందరూ మిమ్మల్ని చూసి కర్మలు చేయాలా అనే జాగ్రత్త కోసం. మీకు పొందవలసిందేం లేదు, పొందవలసింది ఆల్రెడీ పొందేశారు, అయినప్పటికీ చేస్తారు. ఇటువంటి దృష్టితో చేయాలి. ఇంకో విషయం చెప్తున్నాను నేను, ఇక్కడ కర్మ రహస్యం తెలిసినవాడు, కర్మలు తెలియని రహస్యం తెలియనివాడు. సక్త కర్మణ్య అవిద్వాంసో యథా కుర్వంతి భారత. అవిద్వాంసుడు అంటే ఏంటి? ఆ నిత్యానిత్య వివేకం లేనివాడు. ప్రకృతి అతని చేత కర్మలు చేయిస్తుంది కాబట్టి సక్తుడై చేస్తాడు, అటాచ్మెంట్ కలిగి చేస్తాడు. నా పిల్లల కోసం చేస్తున్నాను, నా మొగుడు కోసం చేస్తున్నాను, నా ఇల్లు కోసం చేస్తున్నాను, నా భార్య కోసం చేస్తున్నాను, నా సంతానం కోసం చేస్తున్నాను, లేకపోతే మా ఊరి కోసం చేస్తున్నాను, నా వాళ్ళ కోసం చేస్తున్నాను, ఈ భావంతో చేస్తాడు సక్తుడు. అటాచ్మెంట్ కలిగి